అక్కడ అమ్మవారి యొక్క విద్యలు చాలా ఉన్నాయి. మహావిద్యా, ఒక విద్య కాదు అనేక మహావిద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నీ అక్కడే ఉంటాయి. అమ్మవారికి చాలా గొప్ప విద్యలు ఉన్నాయి. శ్రీ విద్య అని, ఆత్మవిద్య అని, మహావిద్య అని, మళ్ళీ వీటిలో కూడా వామాచారం, కౌడాచారం, దక్షిణాచారం, సమయాచారం, ఈ ఆచారములు అక్కడే ఉంటాయి. అవన్నీ వాహనాలు ఎక్కి కొందరు ఏనుగుల మీద, కొందరు సింహాల మీద, కొంతమంది శవాల మీద, కొంతమంది ఏవో పురుషుల మీద, కొంతమంది స్త్రీల మీద, కొంతమంది సింహాల మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇంకా గొప్ప విషయం తెలిసిన, వీళ్ళందరూ కోటి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతారట. కోటి సూర్య సమప్రభ. ఈ దేవతల్ని స్తోత్రం చేయటానికి అక్కడ కొంతమంది ఆకారాలు ధరించి ఉన్నారు. ఈ ఆకారాలు ధరించిన వారు ఎవరో చెబితే ఆశ్చర్యపోతారు. వాళ్లే మహామంత్రాలు. సప్తకోటి మహామంత్ర దేవతా సంతి తత్రహి. మొత్తం ప్రపంచంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మహామంత్రాలు. ఈ 7 కోట్ల మంత్రములు స్త్రీ రూపం ధరించి అక్కడున్న దేవతలను స్తోత్రం చేస్తారు. పంచాక్షరీ మంత్రం, అష్టాక్షరీ మంత్రం, రామాష్టాక్షరి, కుమారాష్టాక్షరి, నవాక్షరి, ఇలా ఎన్ని మంత్రాలు ఉన్నాయండి. గాయత్రి మంత్రం, సావిత్రి మంత్రం, సరస్వతీ మంత్రం, ఓరి నాయనో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయట. ఈ 7 కోట్ల మంత్రములు రూపములు ధరించి 18వ ప్రాకారంలో ఉన్న అమ్మవారి అవతారమూర్తుల్ని నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఈ 18 ప్రాకారములు దాటిన తర్వాత ఓ బ్రహ్మాండమైన భవనం ఉన్నది, చింతామణి గృహం మహత్. అదే చింతామణి గృహము. తత్రత్యం వస్తు మాత్రంతు చింతామణి వినిర్మితం సూర్యోద్గారోపలై తద్వత్ చంద్రోద్గారోపలై తథా. ఈ లోపల మహాభవనాలు ఉన్నాయి. ఆ మహాగృహం చింతామణులు అని పిలువబడే మణుల చేత నిర్మింపబడిన గృహం. చింతామణి అంటే ఏమిటి? చింత అంటే కోరిక. కోరిన వెంటనే కోరిక తీర్చే మణి గనక చింతామణి. ఎవరు ఏమి కోరినా ఆ కోరిక తీరుస్తుంది గనక ఆ మణికి చింతామణి అన్నారు. చింతామణి లోకసుఖం సురదృస్వర్గ సంపదాం అని శాస్త్రం. చింతామణి నీవు ఏమి కోరినా వెంటనే నీకు కావలసిన సుఖం ఇస్తుంది, లోకసుఖాలన్నీ ఇస్తుంది. మోక్షం కూడా ఇవ్వగలిగే చింతామణులు అవి. ఇక లోకసుఖం ఇవ్వడంలో ఆశ్చర్యం ఉందండి. అది ఇది అనే తేడా లేకుండా కోరిన తక్షణం ఆ కోరిన కోరికలు తీర్చే మణి గనక చింతించినంత మాత్రం చేత ఆ కోరికలు తీరుస్తుంది కనుక ఆ మణికి చింతామణి అని పేరు. పాల సముద్రం చిలిగితే ఒక్క మణి పుట్టింది. ఆ ఒక్క మణి కోసమే దేవతలు దానవులు కొట్టుకు తెచ్చిపోయారు. అటువంటిది అమ్మవారి గృహమంతా చింతామణులతోటే నింపబడి ఉన్నది. అటువంటి చింతామణులు ఎలా ఉంటాయి? సూర్యులు కోటాను కోట్ల మంది ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాయి. చంద్రుడి వెన్నెల ఎలా ఆహ్లాదంగా ఉంటుందో అలా కనపడతాయి. అక్కడ అన్ని స్తంభాలే, మొత్తం అమ్మవారి గృహం అంతా 1000 స్తంభములతో నిర్మాణం చేయబడింది. నిజానికి ఇక్కడ 1000 అంటే మన భూలోక కాలమానం ప్రకారం ఇక్కడ లెక్క పెట్టే 1000 కాదు, 1, 2, 3, 4 ఇలాంటి 1000 కాదు. సహస్రము అంటే అనంతము, ఇన్ఫైనైట్ అని అర్థం. అనంత స్తంభములతో ఉన్నటువంటి గృహం అమ్మవారిది, మహాకాంతివంతమైనది. మళ్ళీ ఈ గృహముల చుట్టూత 4 మండపాలు ఉంటాయట అమ్మవారికి. ఏమేంటి అవి 4? శృంగార మంటపశ్చైక ముక్తి మండప ఏవచ జ్ఞాన మండప సంజస్తు తృతీయ పరికీర్తిత ఏకాంత మండపశ్చైవ చతుర్థ పరికీర్తిత. అమ్మవారి గృహం మధ్యలో ఉంటుంది. గృహం చుట్టూత 4 మండపాలుంటాయి. ఈ మండపాల్లోనే తిరుగుతుంది అమ్మ, మళ్ళీ మధ్య మధ్యలో గృహంలో విశ్రాంతి తీసుకుంటుంది. అమ్మవారి చుట్టూత ఉన్న 4 మండపాలు శృంగార మండపము, ముక్తి మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము అని పిలువబడతాయి. ఈ మండపాలన్నీ 1000 స్తంభములతో తయారు చేయబడిన మండపాలు. ఆ స్తంభాలు అలా వేళ్లాడుతూ ఉంటాయి. పైన పెద్ద ప్రాకారం కాంపౌండ్ వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి, కాంపౌండ్ వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి మణులన్నీ ఈ ప్రాకారం పైన పేరుస్తారు. పైన కప్పు ఉంటుంది. కప్పు కూడా ఆధారం లేని మణులతో వెళ్లాడుతూ ఉంటుందట. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది ఒక ఆడిటోరియం. ఆడిటోరియం తయారు చేయాలంటే ఏం చేయాలి? చుట్టూతో ముందు పిల్లర్స్ వేస్తారు, పెద్ద పెద్ద స్తంభాలు. ఎందుకంటే మధ్యలో స్తంభాలు ఉంటే అడ్డం కనుక. మొత్తం ఈ స్తంభాల మీద ఇంత స్లాబ్ నిలబడాలి. స్లాబ్ నిలబడాలంటే పిల్లర్స్ ఎంత బలంగా ఉండాలి. సరే, దాంతోపాటు పైన ఒక కప్పు ఉంది, కప్పుని ఇంగ్లీష్లో స్లాబ్ అంటున్నాం మనం, అవునా? కానీ అక్కడ అమ్మవారు ఉన్నటువంటి మండపాలకి స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభములు కేవలం మణులతో నిర్మించారు. ఆ మణులకు అతుక్కోవడానికి మధ్యలో ఏమి వాడలేదట, సిమెంట్ వాడలేదు, సున్నం వాడలేదు, ఏమీ వాడలేదు. ఆ మణులే తమంత తాము పేరుకుని స్తంభములుగా ఉన్నాయి. ఆ స్తంభముల పైన పెద్ద కప్పు, ఆ కప్పు కూడా కేవలం మణులు. ఆ మణులు ఏవో తమంత తాము టిక్ 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 అని అతుక్కున్నట్టుగా ఉన్నాయట. ఏం మణులు అతకడానికి ఏమీ లేదు, నిరాధారముగా మణులు అతుక్కొని ఓ పెద్ద కప్పు కింద ఉన్నాయి. ఆ కప్పు కింద ఉన్నటువంటివన్నీ మణులే. ఈ మణులు ఒక్క మణి తప్పుకుంటే పడిపోతాయి, కానీ ఆ మణి తప్పుకోదు, అతుక్కోనే ఉంటాయి. అవి అంత బలముగా ఉంటాయి. అలా బలముగా తమయంత తాము అతుక్కొని ఉన్న మణిస్తంభములు, మణిస్తంభముల పైన ఉన్న కప్పుతో కనపడుతూ ఉంటుంది అపూర్వంగా అక్కడ ఉన్నటువంటి మండపం. చూసేవాడికి ఆశ్చర్యం అనమాట, ఏంటండి ఈ మణి, ఏమిటి, ఎలా నిలబడింది, ఆ మణిని ఎవడు అతికించాడు, అతికించడానికి ఏం వాడలేదు, ఏం ఆర్కిటెక్చర్ ఇది అనిపిస్తుందట. అది అమ్మ మహామహిమ. అలాంటి మణులతో తాపడం చేయబడిన మండపములు మొత్తం నాలుగు అన్నమాట. అన్నీ కోటి సూర్యుల కాంతితో ఉంటాయి. ఆ లోపల రకరకాలైనటువంటి మల్లెలు, మొల్లలు వంటి సువాసన ఇచ్చే తీగలుంటాయి, చెట్లుంటాయి. మధ్యలో మహాపద్మములు ఉంటాయట, మహాపద్మాటవీ అన్నారు. పెద్ద పెద్ద పద్మముల అడవులు అక్కడున్నాయి. అక్కడ మంచి మంచి చెరువులు ఉన్నాయి ఆ మండపాల్లో కూడా. ఆ చెరువులకి మణులతో తాపడం చేయబడిన మెట్లున్నాయి. లోపల సుధారసం, నీరు బదులుగా అమృతం ఉన్నది. ఆ అమృతంలో మళ్ళీ తామర పువ్వులు పూస్తున్నాయి. ఆ తామర పువ్వుల్లో ఉన్నటువంటి తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చి ఝంకారం చేస్తున్నాయి. అవి తుమ్మెదలు కాదు, అమ్మవారి యొక్క దివ్యశక్తులు, స్త్రీమూర్తులు. వాళ్ళు హంసలు, బెగ్గురు పక్షులు అవన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ నాలుగు మండపాల్లో మొదటి మండపం శృంగార మండపం. ఈ శృంగార మండపంలో అమ్మ కూర్చుని ఉంటుంది. అప్పుడు అమ్మ అలంకరించుకుని ఉంటుంది, మంచి అలంకారంతో నవ్వుతూ ఉంటుంది. ఆవిడకి ఎదురుగుండా సభాసదులు కూర్చుంటారు. వీళ్ళంతా ఏం చేస్తారట, గాయంతి వివిధ ఈశ్వరై రకరకాల పాటలు పాడతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట పాడుతూ ఉంటారు మధుర కంఠస్వరంతో. పాటలు వింటూ ఆనందిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి భోగములు ఇస్తుంది ఆవిడ. ఇది శృంగార మండపం. అలంకారము, భోగములు, పాటలు, గాన భజానాలు ఉంటాయి ఇక్కడ. రెండవది ముక్తి మండపం. ఇక్కడ కూర్చుని భూలోకవాసులకి, పాతాళవాసులకి, తన భక్తులకి ముక్తి ఎలా ఇద్దామా, వీళ్ళ దుఃఖం ఎలా తొలగజేద్దామా అని ఆలోచిస్తుంది. ఇంకా మూడవది జ్ఞానమండపం. ఇక్కడున్నంతసేపు జ్ఞానోపదేశం చేస్తుంది ఆవిడ. ఆ సమయంలో తనతో పాటు దక్షిణామూర్తిని పెట్టుకుని మానవులకి సృష్టి యొక్క రహస్యం తెలియజేస్తుంది, జ్ఞాన మార్గమును ఉపదేశిస్తుంది. నాలుగవది చతుర్థ మండపం ఉన్నదే, ఇది ఏకాంత మండపం. ఇక్కడున్నప్పుడు ఆవిడ కొద్దిమంది మంత్రిణీ దేవతల్ని పక్కన పెట్టుకుని ఇంకా సృష్టిని ఎలా అభివృద్ధి చేద్దాం, భూలోకంలో ఉన్న మానవులు, ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవులు నానాయాతన పడుతూ ఉంటారు, వీళ్ళకి ఎలా సుఖమిద్దాం అనుకుంటూ ఉంటుంది. నిత్యం ఏదో కార్యక్రమం గురించి రహస్య చర్చ చేస్తూనే ఉంటుంది ఆవిడ. ఈ చింతామణి గృహం, ఈ నాలుగు మండపాల మధ్యలో అమ్మవారి గృహం ఉందిగా, ఈ గృహంలో ఉన్నప్పుడు మాత్రం మంచి మంచం మీద కూర్చుని ఏకాంత భక్తులకి, మరీ ఆత్మీయులైన భక్తులకి మాత్రం ప్రవేశిస్తుంది. మనం అంతే, ఇక్కడున్నప్పుడు కొందరికి దర్శనం ఇస్తాం, తన ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లోకి అందరినీ రాణిస్తాడా, ఎవరిని పెడితే వాడిని, ఎవరిని పెడితే వాడిని లోపలికి రాణిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లోపలికి ఆత్మీయ భక్తులు, ఏకాంత భక్తులే వస్తారు. అలాంటి ఏకాంత భక్తుల్ని మాత్రమే తన గృహంలోకి, చింతామణి గృహంలోకి అమ్మ రాణిస్తుంది. అమ్మవారు ఆ చింతామణి గృహంలో ఏకాంత భక్తులకి దర్శనం ఇచ్చేటప్పుడు ఒక మంచం మీద కూర్చుంటుందిట. ఆ మంచానికి 10 మెట్లు ఉంటాయట. మంచం మీదకి వెళ్ళాలంటే కూడా 10 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఎక్కాలంటే ఇక్కడ 4 మెట్లు 5 మెట్లు కనపడుతున్నాయి. ఈ 4-5 మెట్లు ఎక్కేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే 10 మెట్లు ఉంటాయట. సోపానై దశభిర్యుక్త మంచక అపి అధిరాజతే. మంచకం అంటే మంచం తెలుగులో, చక్కని మంచం ఉంది. మంచం మీద అమ్మ కూర్చుంటుంది, ఏకాంత భక్తులకి దర్శనమిస్తుంది. ఆ మంచం దగ్గరికి వెళ్ళాలంటే 10 మెట్లు ఎక్కి అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మవారు కూర్చున్నటువంటి మంచానికి మరి కోళ్ళు ఉండాలిగా. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచకురా ప్రోక్తాః ఫలకస్తు సదాశివ. అమ్మవారు మంచం మీద కూర్చుంది. ఆ మంచమునకు 4 వైపులా 4 కోళ్ళు ఉన్నాయి. ఆ నాలుగు కోళ్లలో ఒక కోడు బ్రహ్మగారు, ఒక కోడు విష్ణువు, మరొక కోడు రుద్రుడు, ఇంకొక కోడు ఈశ్వరుడు. ఇంకా మధ్యలో బల్లలు ఉండాలిగా, మంచానికి మరి బల్లలు ఉండాలిగా. మీ అందరూ ఇళ్లలో ఇంచుమించుగా ఒక మంచం వేసుకుంటున్నారు. ఆ మంచానికి మధ్యలో చెక్కతో తయారు చేసింది ఏదో ఉంటుంది, ఒక ఫ్లాట్ ఒక బల్ల, దాని మీద పరుపు వేసుకుంటారు. ఆ మధ్యలో ఉన్న ఫలకం సాక్షాత్తు సదాశివుడట. మీకు చాలాసార్లు చెప్పానుగా, విష్ణువు బ్రహ్మ మీకు తెలుసున్న వాళ్ళే, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. ఐదుగురు ఐదు రూపాల్లో ఉంటారు. వీళ్ళు అమ్మవారిని మోస్తూ ఉంటారు. ఈ ఫలకం సదాశివుడు పైన కూర్చుని ఉంటుంది. అమ్మ కూర్చునేటప్పుడు ఏం చేస్తుందట, ఒక్కతే కూర్చోదట, తన శరీరమును రెండుగా మార్చుకున్నది లోకశ్రేయస్సు కోసం. తన శరీరమును ద్విధాభూవ యా దేవి నిజ లీలార్థం ద్విధాభూతాభూవ, లోకశ్రేయస్సు కోసం లీలతో తన శరీరమును రెండుగా విభజించుకున్నది. అందులో కుడివైపు ఉంటాడు ఒక ఆయన, ఆయనే కామేశ్వరుడు, మహాకామేశ్వరుడు. ఆయన తొడ మీద ఎడం వైపున ఆవిడ కూర్చుంటుంది, అందుకే మహాకామేశ అంకస్థిత, కామేశ్వరాంక పీఠస్థిత ఆవిడ. ఆయన ఎలా ఉంటాడు, అమ్మవారు సృష్టించుకున్న పురుషుడు, కందర్ప దర్పణాశోద్య కోటి కందర్ప సుందర పంచవక్త్ర త్రినేస్త్రశ్చ మణిభూషణ భూషిత. ఆయన కోటి కందర్పుల సౌందర్యాన్ని కూడా అణిచేస్తాడు. కోటి మంది మన్మధుల సౌందర్యం ఆయన ముందు బలాదూరు. అంత అందంగా ఉంటాడు ఆయన. మూడు కళ్ళు కలిగి ఉంటాడు, ఐదు తలలు కలిగి ఉంటాడు, సర్వాభరణములు ధరిస్తాడు. ఒక చేతిలో పరసు, మరో చేతిలో సోలం, జింక, గండ్రగొడ్డలి పట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా 16 ఏళ్ళే ఉంటాయని, షోడశాబ్ద ఓన్లీ స్వీట్ 16 ఇయర్స్, 16 ఏళ్ళే ఉన్నట్టుగా ఉంటాడు. ఆ దేవుడు సర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతీకాసుడు, చంద్రకోటి సుశీతలుడు, కోటి సూర్యుల కాంతితో ఉంటాడు. శుద్ధ స్ఫటిక సంకాశ, స్ఫటికమణులు ఎలా ఉంటాయి, మంచి స్వచ్ఛమైన స్ఫటికముల వంటి తెల్లని కాంతితో ఉంటాడు ఆయన. మూడు కళ్ళు కలిగి ఉంటాడు, చల్లని చూపులతో ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసినా ఇలా ప్రేమగా చూస్తాడు, కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ చూడ్డా మహాత్ముడు. ఆయన యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చునున్నది దేవీ శ్రీ భువనేశ్వరి. ఆ దేవియే శ్రీ భువనేశ్వరి. మనందరం ఇంతకాలంగా ఏ దేవీ భాగవతాన్ని వింటున్నామో ఆ జగన్మాత భువనేశ్వరి అనే పేరుతో ఈ కామేశ్వరుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంటుంది. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉంది, నవరత్నములు తాపడం చేయబడిన వడ్డాణం ధరించింది, భుజకీర్తులు ధరించింది, మెడలో మంచి గొలుసు ధరించింది, చెవులకు కుండలములు ధరించింది. ఆ కుండలములు కన శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ, శ్రీచక్రం ఆకారములో ఉన్న కుండలాలు ధరించింది. అమ్మవారి చెవులకి శ్రీచక్రమే కుండలములుగా, చెవులు దుద్దులుగా ఉంటాయి. అమ్మవారి ముఖం తామర పువ్వులా వెలిగిపోతూ ఉంటుంది. ఈ నుదురు అర్ధచంద్రాకారంలా వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా పెదవులు ఉన్నాయి, దొండపండులు అట, బింబకాంతి అన్నారు. బింబము అంటే దొండపండు, పండిన దొండపండుల్లో ఎర్రగా ఉంటాయి. దొండపండు బాగా పండినప్పుడు చాలా బాగుంటుందండి. అమ్మవారి పెదవులు అంత ఎర్రగా ఉంటాయి. రథచ్ఛద విరాజిత, మంచి అద్భుతమైన ఈ పైన చిగుళ్ళేమో ఎరుపు, దంతములు తెలుపు రంగులో ఉంటాయి. ఈ చిగుళ్ళు ఉంటాయి కదా, ప్రతివాడికి పళ్ళు ఉండాలంటే పళ్ళకపైన చిగుళ్ళు ఉండాలి. ఆ చిగుళ్ళు ఉన్నాయే, అవి ఎర్రగా మెరిసిపోతాయి, దంతములు మాత్రం తెల్లని ముత్యాల్లా ఉంటాయి. అమ్మవారి నుదుట ఉన్న తిలకం కుంకుమ, అది ఎరుపుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మ శిరస్సు మీద చూడామణి అనే పేరుతో ఒక మణి ధరిస్తుంది. ఆ చూడామణి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా ముక్కుకి కూడా ముక్కు పుడుకుందిట, అది ఎలా ఉంటుంది, మంచి ధగధగ ఉదయిస్తున్న, అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడిలా ఉంటుందిట. నాసాభరణ భాసుర, ముక్కు పుడకుందా, ఆ ముక్కు పుడక కూడా ఉదయిస్తున్న సూర్యుడిలో ఉంటుంది. ఇంకా ముక్కు కూడా సంపంగి పువ్వులో ఉంటుంది. అంటే ముక్కును చూడగానే అసలు ఎంతో అందం కలగాలి, ఇంతంత ముక్కున్న తక్కువగా ఉన్న ఇబ్బంది కదా, ఎలా ఉండాలో అంతే. అందుకే సమ అన్నారు, సమానముగా ఉన్న సంపంగి పువ్వులో ఉన్న ముక్కుతో ఉంటుంది. ఆ ముక్కుకి ఉదయిస్తున్న సూర్యకాంతితో ఉన్న పుడక ధరించింది ఆవిడ. ఇంకా ఒంటికి అమ్మవారు పచ్చకర్పూరము కుంకుమ పూసుకుంటుంది. పూర్వం ముత్తైదువులంతా శరీరానికి, అందులో ముఖ్యంగా వక్షస్థలానికి కుంకుమ పూసుకునేవారు. ఈ కుంకుమతో పాటుగా పచ్చకర్పూరం పూసుకునేవారు. ఇది ఉత్తమ స్త్రీ లక్షణం అన్నమాట. ఇక అమ్మవారిని మళ్ళీ వర్ణించారు, దాడిమి ఫల బీజాప దంత పంక్తి విరాజిత. అమ్మ దంతాలు ఉన్నాయి, దానిమ్మ గింజల్లా వరసగా వంకర టింకర లేకుండా ఉన్నాయి. అనర్ఘ్యరత్న ఘటిత ముకుట అంచిత మస్తక, అమ్మ శిరస్సు మీద కిరీటం ఉంది. అపూర్వమైన వెలకట్టలేని రత్నములు తాపడం చేయబడిన కిరీటం, నెత్తి మీద కిరీటం. ఆ కిరీటానికి ఉన్న బంగారానికి కానీ ఆ కిరీటానికి అతికించిన మణులు కానీ ఎంత విలువ చేస్తాయో ఈ ప్రపంచంలో విష్ణువు కూడా వెలకట్టలేడు. అటువంటి మణులు తాపడం చేయబడిన కిరీటం ధరిస్తుంది. ఆ కిరీటం మీద చంద్రుడు ఉంటాడు. ఇంకా అమ్మవారి కాళ్ళకి బంగారంతో తయారు చేయబడిన నూపురాలు ఉన్నాయి. ఆ నూపురములకి మంచి మంచి మువ్వలు ఉన్నాయి. ఆ మువ్వలన్నీ కూడా సువర్ణము రత్నములు తాపడం చేయబడినవే. అమ్మ అటు ఇటు కాలు కదిలించినప్పుడల్లా అమ్మ కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు గల్లు గల్లుని శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ గల్లు గల్లు శబ్దం ఉంటుందిట సరస్వతీదేవి పాడిన పాట కంటే మధురంగా ఉంటుందిట. అంత మధురంగా ఆవిడ కాలి నూపురములు శబ్దం చేస్తాయి. ఇంకా చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రత్నములు తాపడం చేయబడిన కంకణములు ఉంటాయి. ఈ కంకణములు అపూర్వ కాంతితో వెలిగిపోతుంటాయి. వీటికి నవరత్నాలు ఉంటాయి. ఈ కంకణములు కూడా అప్పుడప్పుడు అమ్మ చేయి కదిలించినప్పుడల్లా టింగ్ టింగ్ అని శబ్దం చేస్తాయి. గాజుల శబ్దం భలే ఉంటుందండి. అంటే సక్రమంగా ఉన్న వాళ్ళ చేతుల యొక్క గాజుల శబ్దాలు మనోహరంగా ఉంటాయి. అమ్మవారి రత్న కంకణముల శబ్దం అపూర్వమైన మధురమైన అవ్యక్త మధురమైన ధ్వని చేస్తాయి. అమ్మ పైనుంచి కింద దాకా ఉన్నటువంటి వేళ్లాడుతున్న జడతో ఉంటుందట. ఆవిడ జుట్టే జుట్టు నల్లని తుమ్మెద రెక్కల్లాంటి జుట్టుతో ఉంటుంది. ఆ జుట్టు ముడిలో మల్లికలు సంపంగి పువ్వులు ఇటువంటి పువ్వులన్నీ దండలుగా మార్చుకొని ఆ దండలు ధరించి ఉంటుంది. ఆ దండల సువాసనకి ఎక్కడెక్కడి నుంచో తుమ్మెదలు మొదలైన వస్తూ ఉంటాయి. ఆవిడ చేతుల్లో ఒక చేత్తో వరహస్తం ఇస్తుంది, ఓ చేత్తో వరాలు ఇస్తుంది, ఓ చేత్తో అభయం ఇస్తుంది, ఓ చేతిలో పాశం ధరించింది, ఇంకో చేతిలో అంకుశం ధరించింది. ఈ విధంగా రకరకాల ఆభరణాలు ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది ఆవిడ. సర్వశృంగార వేషాఢ్య ఆపాదమస్తకం అలంకరించుకుని ఉంటుంది అమ్మ. అమ్మవారి అలంకారాన్ని వర్ణించలేము. ఎర్రని చీర, ఎర్రని గంధం, ముక్కులకి ముక్కు పుడక, జుట్టు, ఆ జుట్టు కూడా కట్టుకోవడం, మధ్య మధ్యలో ఆ జుట్టు ముడి అటు ఇటు విడిపోకుండా రత్నములతో ఉన్న ఒక రిబ్బన్ లాంటిది కట్టుకుంటుందిట. అటువంటి వేషముతో అమ్మ ఉంటుంది. సుకుమార స్వరూపిణి, సౌందర్య స్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి అని 32వ శ్లోకంలో చెప్పారు. అమ్మ మాట్లాడితే ఆ మాధుర్యమునకు సరస్వతీదేవి వీణ కూడా తగ్గిపోతుందిట. ఓసారి సరస్వతి అమ్మవారి దగ్గర వీణాగానం చేసింది. చక్కగా తన చేతిలో ఉన్న కచ్చెపి అనే వీణ వాయించింది అమ్మవారి దగ్గర సరస్వతి. మొత్తం గానమంతా అయిపోయాక అమ్మవారు, నీ గానం చాలా బాగుంది అని ఒక్క ముక్క అందిట. ఆ ముక్క అనగానే సరస్వతి, ఇంక ఈ రోజు నుంచి నేను వీణ వాయించనమ్మా అంది. అదేమిటి, నీ వీణాగానం బాగుందని పొగిడాను? పొగిడాక ఎవరైనా ఇంకా వాయిస్తాం ఇంకా వాయిస్తాం అంటారు? అటువంటిది నువ్వు వీణాగానం ఆపేస్తానంటున్నావు ఏమిటంటే, ఏం చెప్పనమ్మా, నేను గంటల తరబడి కష్టపడి వాయించిన వీణా నాద మాధుర్యం కంటే బాగుందన్నది ఒక్క ముక్కే మధురంగా ఉంది. ఆ మాధుర్యం ముందు వీణా మాధుర్యం కూడా తగ్గిపోయిందిట. అసలు ఎవరన్నా మాట్లాడితే ఆ మాట వీణ కంటే బాగుంటుందిటండి, కానీ అమ్మ మాట్లాడితే వీణ కంటే బాగుందన్నమాట. అందుకని నిజ సల్లాప తన చక్కని మాటలతో, ఆ మాటల నుంచి వచ్చిన మాధుర్యముతో వినిర్భర్షిత తక్కువ చేయబడిన కచ్చపి కచ్చపీనాదం కలిగినది. సరస్వతి వీణానాదమును కూడా తక్కువ చేసి ఎంత మధురంగా మాట్లాడుతుంది. అమ్మ చుట్టూత లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, క్షమ, కాంతి అని పిలువబడే దేవతలు నిరంతరం తిరుగుతూ ఉంటారు. అమ్మవారి చింతామణి గృహము ఇంత అని చెప్పడానికి వీల్లేదు. వేలాది యోజనములు వెడల్పుతూ ఉంటుంది. అటువంటి చోట కూర్చుని ఇంతమంది జనాన్ని రక్షిస్తూ ఉంటుంది. అక్కడ నిరంతరం ద్రాక్షరస ప్రవాహాలు, నేరేడు పళ్ళ రస ప్రవాహాలు, ఇంకా రకరకాల ఫలరసాలు, ఫలరసములు కాలవల కింద ప్రవహిస్తున్నాయి. అది చెప్పొచ్చేది అక్కడ. ఫలరస ప్రవాహం అంటే మామూలు ప్రవాహం కాదు, నిరంతరం ఎడతెరపి లేకుండా దబ 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 గంగానది కూడా ప్రవహించదేమో అలా అక్కడ ఓ పక్క నుంచి చెరుకు రసం, ఓ పక్క నుంచి ద్రాక్షారసం, మరో పక్క నుంచి జంబూ ఫలం అంటే నేరేడు పళ్ళ రసం, ఇలాంటి పళ్ళరసాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కొంత దూరం వెళ్ళాక కలిసిపోయి ఈ కలిసిపోయి సముద్రంలో సుధా సముద్రంలో కలిసిపోతాయి. అందుకే సుధా సముద్రం అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నా రోగ ఫలితం వాపి, మాట వరస కూడా రోగం లేదు, ముసలితనం లేదు, జరావాపి కదాచన, ముసలితనం లేదట. నా చింత, అక్కడ అసలు ఎవరికి ఏ విధమైన ఆలోచన చేయవలసిన అవసరమే లేదు, ఏ బెంగ లేదు. ఎందుకు బెంగ? అమ్మవారి సన్నిధానంలో ఉన్నవాడికి బెంగ కానీ అక్కడ ఉన్నవాడికి బెంగ ఎందుకు? మనకి ఇక్కడైతే బెంగ. ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి, మళ్ళీ రేపటి నుంచి పురాణం అయిపోతే ఏం చేద్దాం, సీరియల్స్ చూసుకుందామని బెంగలు మనకు. కానీ అక్కడ ఉన్న వాడికి నచ్చింత అసలు ఏ చింత లేదు, నచ్చే మాత్సర్యం, మాట వరస కూడా మాత్సర్యం లేదు, కామక్రోధాధికంతత కామం లేదు, క్రోధం ఉండదు అక్కడ. సర్వే యువానః, అందరూ అక్కడ యువకులుగా ఉంటారు, స్త్రీలు యువతీయమణులే, వేలాది సూర్యుల కాంతితో ఉంటారు. భజంతి సతతం దేవీం తత్ర శ్రీ భువనేశ్వరీం, నిరంతరం అక్కడ అమ్మవారిని భువనేశ్వరిని భక్తితో కొలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు దగ్గరగా ఉంటారు, కొందరు అమ్మలో కలిసిపోతారు, కొందరు అమ్మకి సలహాలు ఇవ్వగలుగుతారు, ఇలా ఎంతోమంది అమ్మ దగ్గర నిరంతరం వెళ్ళిపోతూ ఉంటారు. మహారాజా, ఆ జగన్మాతకి రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు, కానీ లోకము కోసం ఇలా గుణరూపకర్మములు అంగీకరించి మణిద్వీపం అనే ఒక లోకం సృష్టించుకుని మనల్ని ఆనంద పెడుతున్నది, ఈ విధముగా నీకు అమ్మవారి వైభవం వర్ణించాను. యత్తం రాజన్మయా ప్రోక్తం మణిద్వీపం మహత్తరం, మహత్తరమైన అమ్మవారి మణిద్వీపాన్ని వర్ణించాను. దానికి సాటి వచ్చేవి ఎక్కడా ఈ ప్రపంచంలో మరొకటి లేవు. అటువంటి లోకానికి అమ్మని నిరంతరం ఆరాధించిన వాడు వెళ్ళగలుగుతాడు, ఉత్తమోత్తమైన లోకానికి వెళ్ళగలడు. ఎవరైనా మంచం మీద ఉన్నప్పుడు ఇది కనుక వినబడితేట, వాళ్ళ చెవిలో పడితేట, నేను చెబుతున్నది ఏదైనా ప్రమాణం అని చెబుతున్నాను. ప్రాణోత్క్రమణ సంభవతు, ప్రాణం పోయే టైం అంటే మంచం మీద పడున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అటువంటిప్పుడు ఈ రికార్డు చేసింది అక్కడ వినిపిస్తే అటువంటి వాడు తత్రైవ గచ్చేది అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడట. పూర్వం అలా చేసేవారు, అందుకే చదివేవారు అక్కడికి వెళ్ళి. మొత్తం ఈ వరుసగా ఇప్పటి వరకు ఉన్నవన్నీ కలిపి ఈ చిట్ట చివరి దాకా ఉన్న వాటిని 5 అధ్యాయాలు అంటారు. అధ్యాయ పంచకంత్వే తత్ పఠే నిత్యం సమాహిత, రోజు ఇళ్లల్లో గనక ఈ అధ్యాయాలు చదివితే, ఇది మణిద్వీపర్ణన్ అంటే ఈ శ్లోకాలు చదవాలి, ఈ శ్లోకాలను ఇళ్లల్లో చదువుకుంటే భూత ప్రేత పిశాచాది బాధ తత్ర భవేన్నహి, ఆ ఇళ్లల్లో భూత ప్రేత పిశాచముల బాధ ఉండదు. ముఖ్యంగా నవీన గృహ నిర్మాణే వాస్తుయోగే తథైవచ పఠితవ్యం పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇళ్లల్లో ఇది చదివిస్తే మొత్తం వాస్తు దోషాలు పోయి ఇల్లు పరమ పవిత్రమైన మణిద్వీపంగా మారుతుంది. ఇంకా వాస్తు గీస్తూ చూసుకోక్కర్లేదట, అది ఏ దిక్కుమాలిన వస్తుతో ఉన్న కొంపైనా సరే ఇది చదివితే ఆ ఇంట్లో యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. వాస్తు యాగం లాంటిది అది. అందుకే ఇక్కడ కొసమిరిపి ఏమన్నాడంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు చదవలేవు గనక ప్రయత్నేన పఠితవ్యం, చదివేవాడిని బతిమాలి తీసుకొచ్చి చదివించుకో, కళ్యాణం తేన జాయతే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిత్యం శుభం కలుగుతుంది అన్నారు. ఇది పరమ పవిత్రమైన చరిత్ర. ఇది భక్తితో, రాజా నువ్వు విన్నావు, నేను వినిపించాను. ఒకప్పుడు నారాయణేన నారదాయ మహాత్మనే ప్రోక్తం, నారాయణుడు నారదునికి వినిపించాడు, నేను దీనిని నీకు వినిపించాను. నువ్వు విన్నావు కదా, ఇది విన్నాక నీ తండ్రిని ఉద్ధరించడానికి అంబాయాగము చెయ్యి అని వ్యాసుడు చెప్పగానే ఆయన, ఏది ఇంతవరకు ఇదంతా విన్నదంతా వ్యాసుని ద్వారా, జనమేజయుడు ఇదంతా వ్యాసుని ద్వారా విన్నాడు, అంబాయాగం చేయమనగానే చేస్తానన్నాడు. అదృష్టవశాత్తు నవరాత్రులు వచ్చాయి. ధౌమ్యుణ్ణి, పురోహితుణ్ణి పిలిపించాడు, అంబాయజ్ఞం చేశాట. విత్తశాఠ్య వివర్జిత, పిసినుగుట్టుతనం చూపించకుండా చేశాడు. ఆ తర్వాత దేవీ భాగవతాన్ని స్వయముగా మళ్ళీ వ్యాసుని ద్వారా పారాయణము చేయించాడు. చేయించగానే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై, నీ యాగం బాగున్నది, నీ దేవీ భాగవత పారాయణ బాగున్నది, మీ తండ్రి గారు పరీక్షిత్తు చచ్చిపోయే ముందు పాముకాటుకి భయపడ్డాడు, అందువల్ల ప్రస్తుతం ఆయన నరకంలో ఉన్నాడు, ఆయన ఇప్పుడే నా లోకానికి వెళ్ళిపోయాడని చెప్పింది. అలా అమ్మ అందో లేదో నారదుడు వచ్చాట. ఎక్కడి నుంచి వచ్చావు నారద అన్నాడు ఈయన. ఇప్పుడే నేను మణిద్వీపం నుంచి వస్తున్నాను, మీ నాన్నగారు ముక్తి పొందాడు, నేను కళ్ళారా చూసి వచ్చాను అన్నట్టు ఆయన స్వయంగా చెప్పాడు నారదు. నారదోక్తం సమాకన్య, నారదుని మాటలు విని ఆనందపడ్డాడు ఆయన. అప్పటి నుంచి జనమేజయుడు తాను బ్రతికున్నంతకాలం దేవీ భాగవతం విన్నాడు, వీలున్నప్పుడు అంబాయాగం చేశాడు, హస్తినాపురంలో యమునా తీరంలో చేశాడు, కాశీలో గంగా తీరంలో చేశాడు, ఓసారి కోసల దేశానికి వెళ్ళి అయోధ్యలో సరయూ తీరంలో చేశాడు, ఇలా వీలున్నప్పుడల్లా చేసి తాను తరించి ఇతరులను తరింపజేశాడు. ఇది ఇంతవరకు సూత మహర్షి సౌనకాదులకు నైమిషారణ్యంలో ఈ కథ చెప్పి చిట్ట చివరి చెప్పాడనమాట. దేవీ భాగవత మహిమ ఫలశ్రుతిలో అర్ధశ్లోకాత్మకం ఎత్తు దేవీ వక్త్రాబ్జ నిర్గతం. నిజానికి అమ్మవారు అర్ధశ్లోకంలో చెప్పింది అండి దేవీ భాగవతం, కేవలం అరశ్లోకం. అర్ధశ్లోకంలో వచ్చిన దానిని విష్ణుమూర్తి ఎక్కడ వటపత్రశాయిగా ఉన్నప్పుడు విన్నాడు. ఒకప్పుడు ప్రపంచ ప్రళయకాలంలో విష్ణుమూర్తి మర్రాకు మీద పడుకున్నాడని చెప్పాం కదా, దేవీభాగవతం ప్రారంభంలో మీరు విన్నారు. అప్పుడు విష్ణువు వటపత్రశాయిగా ఉండి అమ్మవారి ద్వారా దేవీభాగవతం విన్నాడు. అది అర్థశ్లోకం. ఆయన దాన్ని ఏం చేశాట, శతకోటి ప్రవిస్తీర్ణం 100 కోట్ల శ్లోకములుగా రాసి బ్రహ్మణ బ్రహ్మగారి ద్వారా వ్యాపింపజేశాడు. అంటే బ్రహ్మ ద్వారా 100 కోట్ల శ్లోకాలు వచ్చాయి. దాన్ని బ్రహ్మగారు వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు, అమ్మనాయనో 100 కోట్ల శ్లోకాలే, ఇవి మానవులు ఎప్పటికి వింటారు అనుకుని 18,000 శ్లోకములుగా 12 స్కంధములతో రాశాడు. 12 స్కంధాలు 18,000 శ్లోకాలకి రాస్తేనే 32 రోజులు పట్టింది. అవునా, మొత్తం 100 కోట్లయితే ఎప్పటికి వింటారు. అందుకని క్లుప్తం చేశాడు ఆయన. ఆ మొత్తం భాగవతం దేవీ భాగవతం అని పిలువబడింది. దీనికి సాటి వచ్చేటటువంటి పవిత్రమైన పురాణం మరొకటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ పురాణం వినడానికి మీరందరూ బయట నుంచి లోపలికి నడిచి వచ్చారా, వాహనాల్లో వచ్చారా, హాల్లోకి వచ్చేవాళ్ళు, హాల్లోకి కూడా కారులో రాలేరుగా, నడిచి వచ్చారు కదా. నడవడానికి ఎన్ని అడుగులు పట్టి ఉంటాయి, ఎన్ని అడుగులు నడిచి ఉంటారు. పదే పదే అశ్వమేధస్య ఫలమాప్నోతి మానవ. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 10 అడుగులు నడిస్తే, అడుగడుక్కి ఒక్కొక్క అశ్వమేధయాగం అట, అంటే 10 అడుగులు నడిస్తే 10 అశ్వమేధయాగములు చేసిన ఫలితం వచ్చింది. లేదా అక్కడి నుంచి గుమ్మం దగ్గర నుంచి నడిచి వచ్చారంటే కనీసం 100 అడుగులు నడిస్తే 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితం, అంటే ఇంద్రుడికి వచ్చిన ఫలితం కేవలం ఇక్కడికి నడిచి వస్తే వస్తుందన్నారు. అది ఈ దేవీ భాగవతం గొప్పతనం. ఇది విన్నటువంటి వాళ్ళు పౌరాణికం పూజయత్ర వస్త్రాద్యాభరణాదిభి వ్యాసబుద్ధ్యా తన్ముఖాత్వశ్రుత్వై తత్సముపోషిత. ఈ పురాణం వినేవాడు పురాణం చెప్పేవాడిని వ్యాసుడి కింద భావించి వినాలి. అతన్ని పద్మాకరనో లేకపోతే ఇంకో సుధాకరనో ఇంకోడనో అనుకోకూడదు. నాకు కాసేపు ఆయన పురాణం చెప్పాడు వ్యాసుడే. అటువంటి వాడిని పూజించి వింటేనే సక్రమమైన ఫలితం వస్తుంది. నేను మిగతా నేను చెప్పను, ఎందుకంటే ఇది విని ఇందులో ఉన్నట్టుగా దానాలు చేయాలని నా వెనక అతను మీరెక్కడ పడతారు అని నేను పూజించడం వరకే చెబుతున్నాను. ఇది నిత్యం శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. నతస్య దుర్లభం కించిత్, ఇది విన్నవాడికి లభించనిది అంటూ లేదు, అన్నీ లభిస్తాయి. అపుత్రో లభతే పుత్రాన్, కొడుకులు కావాలనుకున్న వాడికి కొడుకులు పుడతారు. ధనార్థి ధనమాప్పును యాత్, డబ్బు కావాలనుకున్న వాడికి డబ్బు వస్తుంది. విద్యార్థి ప్రాప్నుయాత్ విద్యాం, విద్య కావాలనుకున్నవాడు విద్య పొందుతాడు. కీర్తిమండిత భూతలహ, కీర్తి కావాలనుకుంటే కీర్తి వస్తుంది. నేను ఈ జన్మలోనే ఏ కాశీ వంటి క్షేత్రంలోనో సాధన చేసి ఓ గురుదేవా నీ అనుగ్రహం వల్ల పునర్జన్మ లేకుండా ఉండాలనుకుంటున్నాను అనుకున్నవాడు ఖచ్చితంగా తన గురువుతో కాశీ వెళ్ళగలుగుతాడు. అక్కడికి వెళ్ళి సాధన చేసి అమ్మలోకానికి ఈ జన్మలోనే వెళ్ళిపోయి తీరతట్ట, అందులో ఏం సందేహం లేదు. గొడ్రాలు, అసలు జీవితంలో సంతాన ప్రాప్తి లేని వాళ్ళు, పిల్లలు పుట్టి చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు గనక వింటే సత్పుత్ర సంతానం కలుగుతుంది. ఏమీ చేయలేకపోయినా యద్గేహే పుస్తకం చేయి తత్ పూజితం యది తిష్టతి తద్గేహం న త్యజే నిత్యం రమా చైవ సరస్వతి. ఇంట్లో ఈ పుస్తకాన్ని పెట్టి భక్తితో పూజించండి చాలు, కనీసం పూజిస్తే మీ ఇల్లు లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురికి నిలయం అవుతుంది, త్రిమాతృస్వరూపమవుతుంది మీ ఇల్లు. ఇటువంటి పరమ పవిత్రమైన దీనిని నిరంతరం భక్తితో విని జీవులంతా తరించెదరుగాక. హరి ఓం తత్సత్.
ఆ తర్వాత 4, 5, 6 మన రామలింగేశ్వర స్వామి గారు వారి యొక్క ప్రతిష్ఠించినటువంటి ఇది బ్రహ్మోత్సవం. ఆ సందర్భంగా ఇక్కడ మహారుద్రయాగం నిర్వహిస్తాం. అదే శుక్రం నుంచి వస్తారు పృథ్వీ గురుగారు, వారికి సంకల్పం చెప్పి పంపిస్తారు, వారు ఈ మహారుద్రయాగం చేస్తారు. తర్వాత అక్షయ తృతీయ, అదైన తర్వాత శంకర జయంతి, ఆదిశంకరుడు యొక్క ఈ జయంతి ఉత్సవం ఉంటుంది. అది కూడా తప్పకుండా మనం జగద్గురుని ఆ రోజున దర్శించకపోతే మనకంటే ఇంకొక కృతజ్ఞుడు ఉంటాడు. అందరూ ఈ రోజులో ఇక్కడ కూర్చున్నారన్నా, వారి ప్రవచనాలు చేస్తున్నారన్నా, ఈ జరిగిన కారణం ఏంటి, ఆదిశంకరుడు ఆవిర్భవించడం, ఈ మళ్ళీ ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచనం చేయించడం, నాలుగు పక్కల నాలుగు పీఠాలు పెట్టడం, వారి యొక్క కృపారణాక్షణ, వారి యొక్క అంశే మన భారతదేశ మహోత్సవంగా కానీ ఇంతటి అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించినటువంటి శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారికి, శ్రీ విజయగర భారతి మహాస్వామి వారికి మన యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, శ్రీ పద్మాకర్ గారు ఛానల్ సార్ నా పేరు ప్రస్తావించినప్పుడు నేను వారిని వ్యాఖ్యలు చేశాను. ఇక్కడ చెప్పవచ్చు, ఎందుకు చెప్పగలంటే ఇది గురుగారి సంస్థానం. ఇక్కడ నన్ను ప్రతినిధిగా వచ్చారు, నేను కాదు ఇంకెవరున్నా కానీ ఈ పీఠంలో ఈ కార్యక్రమాలు ఇంతే వైభవంగా జరుగుతాయి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఉండొచ్చు కానీ అన్ని ఇదే క్రమంగా జరుగుతాయి. వారు 1989 సంవత్సరంలో వారు పీఠానికి అభిషిక్తులు కావడం, అదే సంవత్సరం నాకు ఇక్కడ ప్రతినిధిగా ఉండమని వారు నన్ను నియోజకం చేసి నన్ను తరింపజేశారు. 20 సంవత్సరాలుగా వారి సేవలు కలిస్తున్నాను, అమ్మవారి సేవలు కలిస్తున్నాను. ఇక్కడ ఒకసారి పద్మాకర్ గారు చెప్పారు, ఇది విక్రమార్కుడు సింహాసనం, ఇక్కడ ఎవరు పడితే వాడు అక్కడ కూర్చోలేదు. తర్వాత నేను యోజన చేస్తున్నాను, గురుగారు స్వర్ణించారు. 1992 సంవత్సరంలో గురుగారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు హైదరాబాద్లో పునాడు పాఠశాల శ్రీ మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రారంభించి ఇక్కడికి వచ్చారు, మన పీఠానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏమి లేవు, ఇక్కడే ఒక టాటా పని చేసి వారి అనుగ్రహం మొత్తం అంతా ఇక్కడ జరిగింది. అందువల్ల నాకు అంత శక్తి. ఆ తర్వాత అందరు మహానుభావులు ఎంతమంది వచ్చినా అక్కడ జరుగుతాయి. తర్వాత ఈ మహారుద్రయాగం 2013లో జగద్గురు భారతీయ మహారాష్ట్ర గారు మన మీద ఎంత పరిపూర్ణమైన అనుగ్రహం అంటే 15 రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ వేదిక మీద చంద్రమౌళీశ్వరి పూజ చేశారు, మహాశివరాత్రి నిర్వహించారు. యావత్ ఆంధ్రదేశంలో ఒక హైదరాబాద్ నగరంలో తప్ప 15 రోజులు ఒకే చోట ఒకే వేదిక మీద ఉండి చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడం గుంటూరులో జరిగింది. అంటే వారి అనుగ్రహం అంత గొప్పది. మళ్ళీ 2018 జూన్లో శ్రీ విజయశేఖర భారతీయ మహాస్వామి గారు వచ్చినప్పుడు 10 రోజులు ఇక్కడే ఉండి చంద్రమౌళీశ్వర పూజ చేసుకుని అనుగ్రహం చేశారు. జగద్గురు అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది. వారి అనుగ్రహం ఆశిస్సు లేకపోతే ఇటువంటి పోరాటకులు ఇక్కడికి రావడానికి వారు అంగీకరించడం కానీ ఇక్కడ వసతులు ఉన్నాయా లేవా ఎలా జరుగుతుందనేది లేకుండా అన్నిటికీ ఓసుకుని సహించి కేవలం ఆ జగద్గురు మీద ఉండేటువంటి గౌరవంతో ఇక్కడ ఉండి ఈ ప్రవర్తన చేస్తున్నారు. వారి అనుగ్రహంతో మీ అందరూ తెలుసు పద్మాకర్ గారు ఇప్పటికీ పురాణం చెప్పడం జరిగింది. భగవద్ వైభవం చెప్పారు 50 రోజులు, మహాభారతం 40 రోజులు చెప్పారు. అలాగా అన్ని వలసిన పచ్చింది పురాణాలు కూడా చెప్తారని పోయిన సంవత్సరం వచ్చారు, మనందరికీ వాగ్దానం చేశారు. ఇందులో నారాయణ కూడా 45 తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా పచ్చింది పురాణాలు వింటారని నాకు అది మూలమైన నమ్మకం. నాకు కూడా ఉంది విధానం, అది అది మన చేతిలో ఉండేది కాదుగా. ఇప్పటికే శక్తి చాలా సన్నగిలిపోయింది. కేవలం ఇటువంటి మహానుభావుల యొక్క ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఉంచుని నన్ను మాట మాట్లాడడం చెప్తా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు గురుగారికి ఇక్కడ జరిగేటువంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పురాణాలు ఎప్పుడు ఏం చూపించాలి అనేది వారిని తీర్మానం చేస్తాం. మార్కండే పురాణం వారే చెప్పారు, చెప్పారు అదేవిధంగా వచ్చే సంవత్సరం శివపురాణం కూడా వారే చెప్పారు, వారే నియుక్తులు చేస్తారు, మరల పురాణం చేపించారు. అందువల్లనే ఇక్కడ ఈ కార్యక్రమం వైభవం జరుగుతుంది. ఇందులో మీకు అసౌకర్యం ఉంటుంది, కానీ ఎండాకాలం కావడం వల్ల బయట పెట్టడానికి నేను శంకించాను. లేకపోతే బయట మనం అక్కడ స్టేజ్ కట్టుకుని అక్కడ పెట్టుకోవచ్చు. మనం సంపూర్ణ రామాయణం ఆధ్వర్యంలో అక్కడే చేస్తున్నాం. వారిని మనం సత్కరించుకొని మన గురుదర్శించి మన భక్తిని ప్రదర్శించి వారి ఆశీర్వాదం మనం పొందాలి. ఇక్కడ వారు ఒక విషయం చెప్పారు నాకు, వాళ్ళు అశేషంగా జనం వస్తారు, క్రమశిక్షణతో వాళ్ళు వచ్చినట్లయితే అందరు దర్శనమైనంత వరకు నేను ఇక్కడ కూర్చుంటాను. క్రమశిక్షణ లేకుండా ఇన్నాళ్ళు పాటించిన క్రమశిక్షణ లేకుండా వాళ్ళు ప్రవర్తించినట్లయితే నేను లేచినాక ఆ దర్శనం నుంచి పెట్టిపోతానని చెప్పారు. కనుక మనం అందరం కూడా మనస్వార్థం చూసుకోకుండా చివర ఉన్నవాళ్ళు వెనక ఉన్నవాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు మీకు చెప్తారు ఏ విధంగా రావాలి, ఎట్లా రావాలి అని చెప్తారు. ఆ ప్రకారం వచ్చి మీరు గురుగారిని సత్కారం చేసుకుంటారు. ముందుగా పేట సత్కారం ఉంటుంది, ఆ తర్వాత పెద్దలు భయభక్తులు అశోక్ నాయుడు గారు, ఆ తర్వాత అక్కడ మా కమిటీకి ఇంట్లో జగన్మోహన్ రావు పిల్లలు వాళ్ళు మాత్రం వస్తారు.
రసరమ్య అర్థము ఈ ప్రవచన చక్రవర్తి ప్రవచన శ్రవణ సంపూర్ణ దేవి భాగవత ప్రవచనంలో పునీతమైనది ఈ గుంటూరు పట్టణం. జోగన్న పాలనలో జన్మించి అష్టావధానాలతో సహస్రావధానాలతో ధార్మిక ఉపన్యాసాలతో జగత్ఖ్యాతిని పొందుతున్నారు. గంధము చక్కతో గురి స్థానం చేయించుకొని ఎన్నో సాహితీ గ్రంథాలను లోకాలకు అందిస్తున్న సాహితీవేత్త. బాల్యంలోనే సాహితీ చరిత్రయాత్రకు శ్రీకారం చుట్టిన సరస్వతి పురుషుడు మన గురువుగారు. వాల్మీకి, వ్యాసుడు, ధ్రువుడు, మాంకండేయుడు, రమణ మహర్షి అందరూ కల గెలిపిన విరాట స్వరూపమే పద్మాకరి వారు. ముఖములో ప్రసన్నత, కళ్ళల్లో చల్లటి చంద్ర కిరణాలు, మాటల్లో నిదానము, కల కోసిన తీయతనమే ఈ గురువైంది. ఆచార్య దేవో భవ అన్న భవ్య అక్షరాలకు నిజమైన నిదర్శనం మీ ప్రవచనామృతములో భక్తి పారవశ్యములో మధురమైన కాకములో పరవశింప చేయడములో మీకు మీరే సాటి. మనసు మంచు కలిగిన మల్లెపూ, అనంత కోటి ఆనంద రాగాల పట్టుకొమ్మ, మెరిసే మేఘం, కురిసే వర్షం, అప్యాయత అనురాగాలు మీరు ఆభరణాలు. భక్త సేవా తత్పరతకు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. శిష్య ప్రేమకు ప్రతిరూపం మీ ప్రతి పలుకు ఒక స్తోత్రం. మీ మాట మాకు బంగారు పాట, మీ మాట మాకు భగవద్గీత, మీ కమిట్మెంట్ మాకు ఎంకరేజ్మెంట్ అండ్ ఎన్లైట్మెంట్, మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఎవరిని నొప్పించరు, అందరినీ మెప్పిస్తారు. పొగడ్తలకు పొంగిపోరు, విమర్శలకు అవకాశం ఇవ్వరు. కదిలి వెతులే విజ్ఞాన భాండాగారం, అపార అనుభవాల ఖజానా, అనుకరణకు సాధ్యం కాని సుగుణాలని, భాగవత గర్భాలను వర్ణించడంలో బాహుబలి. ఏ భాష భంగిమ భావనలో భాష్యం వర్ణించలేని బంధం, గురు శిష్యుల అనుబంధం. మీ ధారణాశక్తి అమోఘం, అద్వితీయం, ఆచరణాత్మం. మీకు ఏ నుంచి మా రుణం తీర్చుకోగలం, మనసారా చేసే నమస్కారం తప్ప. మీ శిక్షణం పొందడం మాకు భాషకందరి భావానికి అతీతమైన అదృష్టం. మీ దేవి భాగవత ప్రవచనామృత ధారలో పునీతమైనవి మా కన్న పుటములు.
సార్.